మనస్సాక్షి యొక్క విధి.
గాడ్స్ గ్రేటెస్ట్ గిఫ్ట్ టు ఆల్ మెన్ ఇన్ దేర్ ఓన్ బీయింగ్స్ అండ్ పర్సనాలిటీస్.
మనస్సాక్షి అనేది దేవుడు మనుషులందరికీ తమ అస్తిత్వాలలో తమ వ్యక్తిత్వాలలో ఇచ్చిన అతి గొప్ప వరము.
సంథింగ్ దట్ వీ డోంట్ థింక్ అబౌట్ ఆఫ్టెన్ అండ్
దాన్ని గురించి మనం ఎక్కువ ఆలోచించము.
బికాజ్ వీ ఇగ్నోర్ ఇట్ ఇట్ బ్రింగ్స్ అ లాట్ ఆఫ్ సఫరింగ్ ఇన్ అవర్ లైఫ్.
దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మన జీవితాల్లోకి ఎంతో బాధ వస్తుంది.
ఆల్ ఆఫ్ us have been born from that first couple Adam and Eve.
మనమందరము ఆ మొదటి జంట అయిన ఆదాము హవ్వల నుండి పుట్టినవారము.
అండ్ ది sinful nature that poison that entered into their system when they disobeyed God is something that Adam and Eve have passed on to all their descendants.
వారు దేవునికి లోబడినప్పుడు వారిలోకి ప్రవేశించిన ఆ పాప స్వభావాన్ని ఆ విషయాన్ని ఆదాము హవ్వలు వారి సంతానమంతటికి సంక్రమింపజేశారు.
Today we are all born with this tendency towards evil.
ఈ రోజున చెడు చేయాలన్న నైజంతో మన అందరము జన్మిస్తాము.
We see that in children.
దీన్ని మనం పిల్లల్లో చూడగలము.
We don't have to teach children to be evil.
మనం పిల్లలకు చెడు చేయమని నేర్పించక్కర్లేదు.
We don't have to teach children to tell lies.
మనం పిల్లలకు అబద్ధాలు నేర్పించక్కర్లేదు.
We don't have to teach children to do anything wrong.
వారికి ఏదైనా తప్పు పని చేయమని నేర్పించక్కర్లేదు.
You know as parents that what we have to teach children is to do the good.
పిల్లలకు మంచి చేయడం నేర్పించాలని తల్లిదండ్రులుగా మనకు తెలుసు.
They are born with a tendency towards evil.
వారు చెడు చేయాలన్న నైజంతో జన్మిస్తారు.
And that is because of that nature which they've inherited from the parents and ultimately from Adam and Eve that sinned.
దాని కారణం వారు వారి తల్లిదండ్రుల నుండి చిట్ట చివరకు పాపం చేసిన ఆదాము హవ్వల నుండి సంక్రమించుకున్న స్వభావము.
We see for example children basically wanting their own way.
ఉదాహరణకు పిల్లలు తమకిష్టం వచ్చినట్లు చేయాలనుకోవడం మనం చూస్తాం.
Sin is not just external actions. It's far more deep-rooted than that.
పాపం అంటే కేవలం బయటకు కనబడే పనులు కాదు. దాని వేరు దానికంటే ఎంతో లోతైనది.
It's an attitude of rebellion against God where I want my own way in life.
అది జీవితంలో నాకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవాలనుకునే దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటుతో కూడిన వైఖరి.
I want to please myself and it doesn't matter if other people get hurt in the process.
ఇతరులు బాధపడినా పర్వాలేదు గాని నన్ను నేను సంతోష పెట్టుకోవాలి.
And it doesn't matter really even what God thinks about it so long as I please myself.
నన్ను నేను సంతోష పెట్టుకునే అంతవరకు దేవుడు ఏమనుకున్నా పర్వాలేదు.
And we see that attitude very clearly in little children.
ఇటువంటి వైఖరిని మనం చిన్న పిల్లల్లో చాలా స్పష్టంగా చూడగలం.
Little children will grab and fight and take things from one another.
చిన్న పిల్లలు లాక్కొని కొట్టుకొని ఒకరి నుండి ఒకరు వస్తువులను తీసుకుంటారు.
They are not bothered about other children. They just want to be happy themselves.
వారు ఇతర పిల్లల్ని గురించి పట్టించుకోరు. వారు మాత్రం సంతోషంగా ఉండాలనుకుంటారు.
This wanting one's own way, this stubbornness is something that is in a child's nature from birth.
తనకిష్టం వచ్చినట్లు చేయాలనుకోవడం మొండితనము ఒక పిల్లవాడి స్వభావంలో పుట్టినప్పటి నుండే ఉంటుంది.
And as he grows up, he doesn't get rid of that.
వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాన్ని వదిలించుకోడు.
In fact, as we grow to manhood, we don't really change.
నిజానికి మనం వయసులోకి వచ్చినప్పుడు మనం నిజంగా మారము.
We're still the same, except that we seek our own in more refined and cultured ways.
మనం అలాగే ఉంటాం కానీ ఇప్పుడు మన సొంత ప్రయోజనాలను నాగరికమైన పద్ధతుల్లో చూచుకుంటాము.
We just become cleverer and change our methods by which we seek to grab for ourselves.
మనం కేవలం ఎక్కువ తెలివిగలవారమై మన కోసం మనం లాక్కునేటప్పుడు మన పద్ధతులను మార్చుకుంటాము.
సో ద 50-year-old man and the 1-year-old child are basically the same in wanting to seek their own.
కాబట్టి ఒక 50 ఏళ్ల వ్యక్తి ఒక సంవత్సరం వయసున్న శిశువు వారి సొంత ప్రయోజనాలు చూచుకోవడంలో ఒకే విధంగా ఉంటారు.
Except they seek it in different methods.
కానీ వారు వేరువేరు పద్ధతుల్లో దాన్ని చేస్తారు.
The barbarian in the jungle and the cultured civilized man is they're both basically the same.
అడవిలో ఉండే నాగరికత లేని వ్యక్తి, నాగరికత సంస్కృతి ఉన్న వ్యక్తి ప్రాథమికంగా ఒకే విధంగా ఉన్నారు.
Their selfishness of the cultured person and his covetousness and his lust.
సంస్కృతి ఉన్న వ్యక్తి యొక్క స్వార్థము, అతడి లోభము, అతడి దురాశ
may be covered up with culture and civilization, but he hasn't changed within.
సంస్కృతితోను నాగరికతతోను కప్పబడి ఉండవచ్చేమో గాని అతడి లోపల ఏ మార్పు లేదు.
And very often religious people too are often the same.
చాలా తరచుగా మతాశక్తి గలవారు కూడా ఆ విధంగానే ఉంటారు, ఖచ్చితంగా అలాగే ఉంటారు.
Selfish within with an external veneer of graciousness and goodness, but basically wanting to have their own way.
లోపల స్వార్థం ఉంటుంది కానీ బయటకు మంచితనము, దయ అనే ముసుగు ఉంటుంది. వారికి ఇష్టం వచ్చినట్లు చేయాలనుకుంటారు.
And what the Bible teaches is that this is the cause of all of our problems.
మన సమస్యలన్నిటికీ ఇదే కారణమని బైబిల్ గ్రంథం బోధిస్తుంది.
What is that which God has placed within us, which we could say is God's greatest gift to man?
దేవుడు మనలో ఉంచిన వాటిలో దేవుడు మనుషునికి ఇచ్చిన అతి గొప్ప వరం ఏంటని మనం చెప్పొచ్చు?
ఇట్ ఇస్ అవర్ కాన్షియన్స్.
అది మన మనస్సాక్షి.
కాన్షియన్స్ పాయింట్స్ అవుట్ టు us where we come short of God's standards.
మనం దేవుని ప్రమాణాలకు తగినట్లు ఎక్కడ లేమో అని మనస్సాక్షి మనకి చూపిస్తుంది.
ఇట్స్ నాట్ ఎ పర్ఫెక్ట్ గైడ్, బట్ ఇట్ ఇస్ ఎన్ ఇనిషియల్ గైడ్ దట్ షోస్ us where we come short.
అది పరిపూర్ణమైన మార్గదర్శి కాదు, కానీ మనం ఎక్కడ తప్పిపోయామో చూపించడానికి అది మొదటి మార్గదర్శి.
When we are seeking to please ourselves, when we are harming another, our conscience warns us.
మనలను మనం సంతోష పెట్టుకుంటున్నప్పుడు, మనం ఇతరులకు హాని చేస్తున్నప్పుడు మన మనస్సాక్షి మనలను హెచ్చరిస్తుంది.
And particularly the conscience of little children is very tender.
చిన్నపిల్లల మనస్సాక్షి ప్రత్యేకంగా ఎంతో సున్నితంగా ఉంటుంది.
It's not easy for a child to tell a lie with a straight face.
తడబడకుండ అబద్ధం చెప్పడం ఒక పిల్లవాడికి సులువైన విషయం కాదు.
When a little child tells a lie, you can see it on its face that he's telling a lie.
ఒక చిన్న పిల్లవాడు అబద్ధం చెప్పినప్పుడు వాడు అబద్ధం ఆడుతున్నాడని వాడి ముఖంలో చూడొచ్చు.
But as we grow older, we kill that voice of conscience so much that a time can come in our life where we can tell a lie with a straight face.
కానీ మనం పెరిగి పెద్దవారమైనప్పుడు మన మనస్సాక్షి యొక్క స్వరాన్ని ఎంతగా చంపివేయచ్చంటే మనం తడబడకుండానే అబద్ధమాడే సమయం మన జీవితంలో వస్తుంది.
And then we can say our conscience has become almost dead.
అప్పుడు మన మనస్సాక్షి దాదాపు చచ్చిపోయిందని మనం చెప్పొచ్చు.
Now that's a serious thing.
అది చాలా తీవ్రమైన విషయం.
Because conscience is like a warning signal.
ఎందుకంటే మనస్సాక్షి ఒక హెచ్చరిక చేసే సంకేతం లాగా ఉంటుంది.
ఇట్స్ లైక్ పెయిన్.
అది నొప్పి వంటిది.
సమ్ ఆఫ్ us డోంట్ రియలైజ్ వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ పెయిన్ ఇస్ ఇన్ అవర్ బాడీ.
మన శరీరంలో నొప్పి అనేది ఎంతటి గొప్ప వరమో మనలో కొంతమంది గ్రహించరు.
ఇట్స్ పెయిన్ దట్ టెల్స్ యు దట్ సంథింగ్ ఇస్ రాంగ్.
మన శరీరంలో ఏదో సరిగా లేదని మీకు చెప్పేది నొప్పే.
ఇఫ్ యు గెట్ a nail in your foot, for example, you feel the pain.
ఉదాహరణకు మీ పాదంలో మేకు దిగబడితే మీకు నొప్పి కలుగుతుంది.
And that's what tells you something is wrong, and you sit down and pull out that nail.
అప్పుడు ఏదో బాగోలేదని ఆ నొప్పి మీతో చెప్పినప్పుడు మీరు కూర్చుని ఆ మేకును తీసేస్తారు.
Otherwise your foot would get infected.
లేకపోతే మీ పాదానికి ఇన్ఫెక్షన్ వస్తుంది.
If something is wrong inside your stomach or in your kidneys or somewhere,
మీ కడుపులోను, మీ మూత్రపిండాల్లోను, లేక ఇంకెక్కడైనాను ఏదైనా సరిగా లేకపోతే
the indication is always pain.
దానికి సూచన ఎప్పుడూ కూడా నొప్పే.
Pain is one of the greatest blessings in our physical body.
మన భౌతిక దేహంలో నొప్పి అనేది ఒక గొప్ప దీవెన.
It's because of that we are saved from death many times. ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్.
దానివల్ల మనం అనేక సార్లు చావు నుండి ఇన్ఫెక్షన్ల నుండి రక్షింపబడ్డాము.
We are immediately aware that something is wrong.
దాని వల్ల ఏదో బాగాలేదని మనకు వెంటనే తెలుస్తుంది.
Now the equivalent of pain in our spirit is our conscience that troubles us when we do something wrong.
మన ఆత్మలో నొప్పితో సమానమైనది మన మనస్సాక్షి. మనం తప్పు చేసినప్పుడు అది మనలను ఇబ్బంది పెడుతుంది.
Now those who get the disease of leprosy,
కుష్టు వ్యాధి వచ్చిన వారి విషయం చూస్తే,
what happens to them?
వారికి ఏమవుతుంది?
Leprosy kills the nerves and destroys sensation in the skin.
కుష్టు వ్యాధి నరాలను చంపేసి చర్మంలో ఉన్న అనుభూతిని నాశనం చేస్తుంది.
And a person who has leprosy in his foot can have a nail through his foot and he won't even know it because he doesn't have the blessing of pain.
తన పాదంలో కుష్టు ఉన్న ఒక వ్యక్తికి ఆ పాదంలో మేకు దిగబడిన అతడికి నొప్పి అనే వరం లేనందున అతడికి దాని గురించి తెలియను కూడా తెలియదు.
His foot will get infected and he still won't know it because he doesn't feel the pain.
అతని పాదానికి ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ అతనికి నొప్పి లేనందున అతడికి దాని గురించి తెలియదు.
In fact, I've heard stories of people with leprosy whose toes are bitten off by rats in the middle of the night when they are asleep and they don't feel a thing.
అర్ధరాత్రి వారు నిద్రపోయినప్పుడు కుష్టు వ్యాధి వచ్చిన వారి బొటనవేళ్లు ఎలుకలు కొరికి వేయటను గురించి నేను విన్నాను, కానీ వారికేమీ అనిపించదు.
When they get up in the morning, they find their toes are missing and there's blood all around and they didn't feel it.
వారు ఉదయాన్ లేచినప్పుడు వారి బొటనవేళ్లు లేకుండటం, చుట్టూ రక్తం కారి ఉండటం కూడా వారు చూస్తారు, కానీ వారికేమీ అనిపించదు.
Is that a good state to be in where you don't feel pain?
మీకు నొప్పి తెలియని స్థితిలో ఉండటం మంచిదేనా?
I hope you realize what a tremendous blessing it is to have pain.
నొప్పి కలిగి ఉండటం ఎంత గొప్ప వరమో గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను.
Pain is what saves us from losing our toes or our foot or our fingers or anything.
మనం మన బొటనవేళ్లను, పాదమును, లేక చేతివేళ్లను, లేక ఇంకా దేన్నైనను పోగొట్టుకోకుండా కాపాడేది నొప్పే.
It's through pain that we know something is wrong.
నొప్పి ద్వారానే మనకు ఏదైనా బాగోలేదని తెలుస్తుంది.
Conscience is like pain.
మనస్సాక్షి నొప్పి వంటిదే.
It warns us when we have violated God's laws. And what happens if you ignore its warnings, like many people do?
మనం దేవుని నియమాలను అతిక్రమించినప్పుడు అది మనలను హెచ్చరిస్తుంది. అనేకులు చేసినట్లు మీరు దాని హెచ్చరికను లెక్క చేయకపోతే ఏమవుతుంది?
You tell a lie and your conscience tells you it's wrong and you just suppress that voice.
మీరు అబద్ధం చెప్తే మీ మనస్సాక్షి అది తప్పని మీకు చెప్తుంది, కానీ మీరు ఆ స్వరాన్ని అణచివేస్తారు.
It doesn't die immediately, but over a period of time if you keep doing that, finally your conscience won't trouble you anymore when you tell a lie.
అది వెంటనే మరణించదు, కానీ మీరు అలా కొంతకాలం పాటు చేస్తూ ఉంటే చివరకు మీరు అబద్ధమాడినప్పుడు మీ మనస్సాక్షి ఇక మిమ్మను ఇబ్బంది పెట్టదు.
And it could go on to other things.
వేరే విషయాల్లో కూడా అంతే.
What happens is then we get spiritual leprosy and the day will come when you won't feel any sensitivity to sin anymore.
అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆత్మీయంగా కుష్టు వ్యాధి వస్తుంది. మీకిక పాపం విషయంలో ఎటువంటి స్పృహ లేని ఒక దినం వస్తుంది.
Now that's not a good state to be in.
అది ఉండటానికి మంచి స్థితి కాదు.
It means you're spiritually dead.
దాని అర్థం ఏంటంటే మీరు ఆత్మీయంగా మరణించారని.
We would then become like animals that have no conscience.
అప్పుడు మనం మనస్సాక్షి లేని జంతువుల వలె మారిపోతాము.
For a person who's killed his conscience descends to the level of an animal who has no conscience.
తన మనస్సాక్షిని చంపివేసిన ఒక వ్యక్తి మనస్సాక్షి లేని జంతువు స్థాయికి దిగజారిపోతాడు.
And that's the reason why some human beings sometimes behave much worse than animals.
కొందరు మనుషులు జంతువుల కంటే ఎంతో నీచంగా ప్రవర్తించడానికి అదే కారణం.
So I hope you realize now that one of the greatest blessings or greatest gifts that God has given to man in his spirit is the gift of conscience.
మనిషికి తన ఆత్మలో దేవుడిచ్చిన గొప్ప వరాల్లో ఒకటి మనస్సాక్షి అని మీరు గ్రహించారని నేను ఆశిస్తున్నాను.
It tells us that we are spiritually sick, just like pain in our body. tells us that we're physically some sick or something is wrong and we do something about it to get rid of it.
మన శారీరకంగా వ్యాధిగ్రస్తులమని లేక ఏదైనా బాగోలేదని మన శరీరంలో ఉన్న నొప్పి మనకు ఎలా తెలియజేస్తుందో మనస్సాక్షి మనం ఆత్మీయంగా వ్యాధిగ్రస్తులమైనప్పుడు మనకు చెప్తుంది.
We don't try and ignore the pain.
మనం ఆ నొప్పిని నిర్లక్ష్యం చేయము.
We do something to heal that sickness.
ఆ వ్యాధి నయం కావడానికి మనం ఏదైనా చేస్తాము.
In the same way, when conscience tells us something is wrong, it's God's voice within us telling us you're responsible for what you did.
అదే విధంగా ఏదో తప్పు జరిగిందని మనస్సాక్షి మనకు చెప్పినప్పుడు అది మనలో ఉన్న దేవుని స్వరము మనం చేసిన దానికి మనమే బాధ్యులమని మనతో చెప్తుందన్నమాట.
What you did was wrong.
నువ్వు చేసింది తప్పు.
You need to set it right.
దాన్ని నువ్వు సరిచేసుకోవాలి.
Jesus once used an illustration.
యేసు ప్రభు ఒకసారి ఒక దృష్టాంతాన్ని వాడారు.
He said that we should keep our conscience like we keep our eyes.
మన కళ్ళను కాపాడుకున్నట్లే మన మనస్సాక్షిని కాపాడుకోవాలని ఆయన చెప్పారు.
You know how carefully we keep our eyes.
మనకు తెలుసు ఎంత జాగ్రత్తగా మన కళ్ళను కాపాడుకుంటామో.
It's the one part of our body that is bathed many times without our realizing it.
మనకు తెలియకుండానే అది అనేక సార్లు స్నానం చేసే మన శరీరంలో ఒక భాగము.
Every time our eyelids close, our eyes are being cleaned with tears.
మన కంటిరెప్పలు మూసుకున్న ప్రతిసారి మన కళ్ళు కన్నీటితో కడగబడతాయి.
And that happens thousands of times in a day.
అది ఒక రోజులో కొన్ని వేల సార్లు జరుగుతుంది.
All the dust is being wiped out.
కళ్ళల్లో ఉన్న దుమ్మంతా కూడా తుడిచివేయబడుతుంది.
Now we can afford to have dust in our body, all over our body, and live for many days.
మన శరీరం పైన మన శరీరం అంతటా కూడా దుమ్మున్న మనం చాలా రోజులు బ్రతకొచ్చు.
It won't destroy us. It won't destroy our bodies.
అది మనల్ని నాశనం చేయదు. అది మన శరీరాలను కూడా నాశనం చేయదు.
But if you get even a one speck of dust in your eyes, it can damage your eyes very soon if you don't do anything about it. A small speck of dust is enough.
కానీ మీ కళ్ళల్లో ఒక్క ధూళికణం పడినా దాని విషయం మీరేమి చేయకపోతే అది మీ కళ్ళను నాశనం చేయగలదు. ఒక్క చిన్న ధూళికణం చాలు.
And that's why God has made the human body in such a way that the eyes are washed all the time. And Jesus said, keep your conscience like you keep your eyes.
అందుచేత దేవుడు మానవ శరీరాన్ని ఎలా చేశారంటే కళ్ళు నిరంతరము కడగబడేటట్లు చేశాడు. మీ కళ్ళను కాపాడుకున్నట్లే మీ మనస్సాక్షిని కాపాడుకోండని యేసు ప్రభు చెప్పాడు.
In the Gospel of Luke chapter 11 verse 34-36, he likened the conscience to the eye.
లూకా సువార్త 11వ అధ్యాయము 34-36 వచనాల్లో ఆయన మనస్సాక్షిని కంటితో పోల్చాడు.
And he says if your eye is clear, your whole body will be full of light.
నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండునని ఆయన చెప్పాడు.
In other words, if you keep your conscience clear, that means clean.
వేరే మాటల్లో చెప్పాలంటే మీరు మీ మనస్సాక్షిని తేటగా అంటే శుభ్రంగా ఉంచుకోవాలంటే,
that means that when we have done something wrong, we acknowledge it, we set the matter right.
మనం ఏదైనా తప్పు చేస్తే మనం దాన్ని ఒప్పుకొని ఆ పరిస్థితిని చక్కదిద్దాలి.
If you hurt somebody, you go and ask his forgiveness.
మీరు ఎవరినన్నా గాయపరిస్తే వెళ్ళి అతని క్షమాపణ అడగాలి.
If you've sinned against God, you confess your sin to God.
దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవునితో మీ పాపం ఒప్పుకోవాలి.
It's the first step to physical to spiritual health.
అది మన ఆత్మీయ ఆరోగ్యానికి మొదటి మెట్టు.
Just like setting our bodies right whenever we discover pain somewhere is the first step to physical health.
ఏ విధంగానైతే మనకు నొప్పి కలిగినప్పుడు శారీర ఆరోగ్యానికి మొదటి మెట్టు తీసుకుంటామో ఇది కూడా అంతే.
In the same way, conscience is the indication of sin in your body.
అదే విధంగా మనస్సాక్షి మన శరీరంలో ఉన్న పాపాన్ని సూచిస్తుంది.
It's only those who recognize that they are sick that will go to a doctor.
వారు రోగులని గుర్తించిన వారు మాత్రమే వైద్యుని యొద్దకు వెళ్తారు.
Jesus once said to certain religious people in his time that he couldn't help them. He didn't really come for them because they were not aware that they were sick.
ఆయన కాలంలో ఉన్న కొందరి మతాశక్తి గల ప్రజలతో వారికి ఆయన సహాయపడలేనని యేసుప్రభు చెప్పాడు. వారు రోగులని వారు గ్రహించనందున యేసుప్రభు వారి కొరకు రాలేదని చెప్పాడు.
దే వర్ సో కన్విన్స్డ్ దట్ బికాజ్ దే వర్ రిలీజియస్ దే వర్ యాక్సెప్టెడ్ బై గాడ్.
వారు మతాశక్తి గలవారైనందున వారు దేవుని చేత అంగీకరింపబడ్డామని ఒప్పించబడ్డారు.
బట్ దే వర్ సిక్ యాస్ ఎనీథింగ్.
కానీ వారు ఎంతో రోగగ్రస్తులై ఉన్నారు.
హౌ ఇస్ ఇట్ దే వర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్?
ఎందుకని వారు తమ నిజ స్థితిని గుర్తించలేదు?
బికాజ్ దే హాడ్ కిల్డ్ దేర్ కాన్షియన్స్ ఫర్ సో మెనీ ఇయర్స్ దట్ దే వర్ నాట్ ఈవెన్ అవేర్ దెన్ ఆఫ్ హౌ డిస్టెంట్ దే వర్ ఫ్రమ్ గాడ్.
ఎందుకంటే వారు అనేక సంవత్సరాలుగా వారి మనస్సాక్షిని చంపివేసి దేవునికి ఎంతో దూరంలో ఉన్నామని కూడా వారు గ్రహించలేకపోయారు.
A lot of religious people try to appease God and to please him by going to places of worship, by giving money to the poor and various means.
అనేక మంది మతాశక్తి గల వారు దేవుణ్ణి శాంతింపజేయడానికి ప్రయత్నించి ఆయనను సంతోషపెట్టడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, పేదలకు డబ్బులు ఇస్తారు, ఇంకా చాలా చాలా పనులు చేస్తారు.
బట్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ కెన్ క్లెన్స్ అవర్ కాన్షియన్స్ ఫ్రమ్ సిన్.
కానీ వీటిలో ఏవియు కూడా మన మనస్సాక్షిని పాపం నుండి కడుగలేవు.
ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ టు రికగ్నైజ్ ఇస్ దట్ ఇట్ ఇస్ సిన్ దట్ హస్ సెపరేటెడ్ అస్ ఫ్రమ్ గాడ్. అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ గుడ్ వర్క్స్ ఆర్ మనీ గివెన్ టు ద పూర్ ఆర్ ఎనీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ లైక్ దట్ కెన్ నెవర్ బ్రింగ్ అస్ బ్యాక్ టు గాడ్.
మనలను దేవునికి దూరం చేసింది పాపమేనని, మనం ఎన్ని మంచి పనులు చేసినా, పేదలకు డబ్బులు ఇచ్చినా, ఇంకా అలాంటివి ఎన్ని చేసినా మనం దేవుని దగ్గరకు రాలేమన్న విషయం మనం గ్రహించవలసిన అతి ముఖ్యమైన విషయం.
ఇఫ్ వి రికగ్నైజ్ దట్ వి ఆర్ సిక్ అండ్ దట్ వి నీడ్ టు బి క్లెన్స్డ్ అండ్ దట్ సిన్ ఇస్ డిస్ట్రాయింగ్ అవర్ సోల్,
మనం రోగగ్రస్తులమని, మనం కడుగుబడాలని, పాపం మన ఆత్మను నాశనం చేస్తుందని మనం గ్రహిస్తే,
వి విల్ కమ్ టు గాడ్, వి విల్ కమ్ టు జీసస్ క్రైస్ట్ హూ కేమ్ టు ఎర్త్ to forgive us our sins.
మనం దేవుని యొద్దకు వస్తాము. మన పాపాలను క్షమించడానికి భూమి మీదకు వచ్చిన యేసుక్రీస్తు యొద్దకు వస్తాము.
The Bible says if we confess our sins, that means you acknowledge you're a sinner and tell the Lord what you have done, he will forgive you because he came to earth to die for our sin.
మన పాపాలను మనం ఒప్పుకుంటే, అంటే నువ్వు పాపివని నువ్వు అంగీకరించి నువ్వు చేసిన వాటిని ప్రభువుతో చెప్తే, ఆయన మన పాపాల కొరకు మరణించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు గనక ఆయన నిన్ను క్షమిస్తాడని బైబిల్ చెప్తుంది.